మధుమేహం యొక్క చికిత్స గురించి వైద్యుడైన లూకా ఏమి చెప్పాల్సి ఉంది? మనము గడిచిన సంభాషణలో ప్రస్తుతం ప్రపంచం మొత్తములో చాలా సంక్లిష్టమైన మధుమేహ వ్యాధి గురించి చూశాము. ఒకవేళ ఎవరైనా మధుమేహమును కలిగి ఉంటే వారు దాని నుండి విడుదల పొందలేరు. నయం చేయడం ఉద్దేశం కాదు, కానీ మధుమేహం యొక్క దుష్ప్రభావాలను నియంత్రించడం ముఖ్యమైన ప్రశ్న. ఏమిటంటే మధుమేహం యొక్క దుష్ప్రభావాలను నియంత్రించడం ఎలా? మిగిలిన ముఖ్య ప్రశ్నలు మధుమేహం యొక్క ప్రధాన దుష్ప్రభావాలకు చెందినది. అవయవాల పేరులు కన్ను, మూత్రపిండము, గుండె, రక్తనాళాలు మరియు శరీరం యొక్క నరాలు, ముఖ్యంగా కాళ్ళు. చైనాలో ఎక్కువ మంది మధుమేహమును కలిగి ఉన్నారు. ముందుకు చైనీయులు సమృద్ధిగల వ్యవస్థ వారు. చూడడానికి మిగిలిన ప్రపంచం చేస్తున్నది చేస్తున్నట్లుగా ఉంటారు. అది తక్కువ వ్యాయామం చేయడం మరియు అధికంగా తినడం, ఈ రెండు మధుమేహమును దారుణం చేస్తాయి. అయినప్పటికీ చైనాలో మధుమేహం అధికంగా వృద్ధి చెందడానికి వేగవంతంగా జనాభా పెరగడమే ప్రధాన కారణం. ఈ జనాభా చైనా దేశానికి మధుమేహం ఒక ప్రధాన సవాలుగా మారుతుంది. మా హాయిలాంగ్ 42 సంవత్సరాలు కలిగిన స్త్రీ మరియు ఇప్పుడే మధుమేహమును గూర్చి పరీక్షించుకొనెను. సహజంగా ఆమె ఎంతమాత్రము బాధపడలేదు. ఆమె ఛాతిలో ఉన్న నొప్పి నిమిత్తమై ఆమె పరీక్షకు వైద్యుని దగ్గరకు వెళ్ళెను. ఛాతి నొప్పి ఏమీ లేనిదిగా ఉండెను. అయినప్పటికీ ఆమె వైద్యుడు కొన్ని రక్త పరీక్షలు చేయగా దానిలో అధిక రక్త చక్కెర చూపించెను మరియు ఉపవాసముతో మరలా పరీక్షలు నిర్వహించగా అది పెరిగెను. రక్త చక్కెర పెరగకూడదు, కానీ ఆమె స్పష్టంగా అధిక రక్త చక్కెరను కలిగి ఉంది. వైద్యుడు మధుమేహ నిపుణుల యొద్దకు వెళ్లమని సిఫారసు చేశాను. మాహాయిలాంగ్ చాలా జాగ్రత్త కలిగి తన ఇరుగు పొరుగు వారిలో చాలామందితో మాట్లాడెను. వాళ్లలో ఎక్కువ మంది లేదా వారి స్నేహితులు మరియు బంధువులలో కానీ మధుమేహమును కలిగి ఉన్నారని కనుగొనెను. వారు ఆమెను మధుమేహ ప్రత్యేక నిపుణుని వద్దకు వెళ్లమని బలపరిచారు. ఆమె ప్రత్యేక నిపుణుని వద్దకు వెళ్ళగా ఆయన ఆమెకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పెను. మొదటిది, మధుమేహము నయం కానిది. రెండవది, 1992 మరియు 1994లో జరిగిన ఇటీవల అధ్యయనాలు మధుమేహం నయం కానప్పటికీ నియంత్రించబడుట చూపాయని చెప్పాడు. ముందుకు రక్త చక్కెర స్థాయి సాధారణ స్థితికి నియంత్రించబడితే ఆమె మూత్రపిండ, శ్రమ, కన్ను, ధమని, గుండె మరియు నరాల నష్టం 60% తగ్గించవచ్చు. మాహాయిలాంగ్ చాలా ప్రోత్సాహపరచబడెను. ప్రత్యేకంగా మధుమేహము చాలా పెద్ద వ్యాధి అయినప్పటికీ మధుమేహము అనారోగ్యము లేక వ్యాధి కారణం కాదు. ప్రపంచములో అనారోగ్యానికి ముఖ్య కారణం పాపం. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమా 3:23 అని బైబుల్ చెప్తుంది. బైబుల్లో మొదటి పుస్తకమైన ఆదికాండములో బైబుల్ ప్రపంచ ప్రారంభము, మానవుడు పాపము చేయుట మరియు వ్యాధి మరియు అనారోగ్యము ప్రపంచంలోనికి ప్రవేశించుటను చెప్తుంది. ప్రపంచంలోని వ్యాధులు మరియు అనారోగ్యాలకు ప్రధాన కారణం పాపమని, మధుమేహం కాదని చెప్తుంది. కాబట్టి ఇది ముఖ్యమైనది. ఇది సందర్భమైతే మధుమేహంతో సహాయము చేయగల ప్రజలున్నప్పటికీ పాపముతో పరిష్కరించడం మధుమేహంతో కంటే ముఖ్యమైనది. అయినప్పటికీ ప్రపంచంలో ఈ పాపం యొక్క ఫలితాలు ఏమిటి? ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవము. రోమా 6:23 అని బైబుల్ చెప్తుంది. దీని అర్థమేమిటి? పనిచేసినప్పుడు మనమందరము జీతము లేక రాబడిని పొందుతాము. పాపం యొక్క జీతము లేక రాబడి మరణము. అది అంత చెడు కాదని ఎవరో చెప్పవచ్చు. అయినప్పటికీ పాపం యొక్క ఫలితం జీవితం అంతం కాదని బైబుల్ చెప్తుంది. బైబుల్ మరణం తరువాత జీవము, నిత్యజీవము లేక నిత్య మరణము లేక నరకం గూర్చి మాట్లాడుతుంది. ఈ క్రింది కథను బైబుల్ చెప్తుంది. పరలోకరాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకునినవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే రెండు తీసుకునేవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్కచూచుకొనెను. అప్పుడు ఐదు తలాంతులు తీసుకునేవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి ఐదు తలాంతులు సంపాదించితిరని చెప్పెను. అతని యజమానుడు, బళానమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బళానమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత ఒక తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయవాడవును, చలని చోట పంట కూర్చుకునివాడవునైనా కఠినుడవని నేనెరుగుదును, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను వెత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి, పది తలాంతులు గలవానికి ఈయుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. మత్తయి 25:14-30. ఈ కథ అర్థమేమిటి? ఇది మధుమేహమునకు సంబంధించినదా? మొదటిగా కథ యొక్క ముఖ్యమైన అంశము యాజమాన్యము మరియు దేవుని నుండి మనము పొందుకున్న వాటి పట్ల బాధ్యత. మనలో కొంతమంది దేవుని చేత అధిక ధనముతో ఆశీర్వదించబడెను. మనలో కొంతమంది పియానో లేక వయోలిన్ లేక ఆటలు ఆడడం వంటి గొప్ప తలాంతులు ఇవ్వబడి ఉండవచ్చు. మనలో కొంతమందికి జీవితంలో ఒక సంస్థ యొక్క అధ్యక్షుడు లేక పట్టణ ప్రధాని వంటి గొప్ప చోటులను ఇవ్వబడి ఉండవచ్చు. మనలో కొంతమందికి వ్యాధులు మరియు అనారోగ్యమును ఇవ్వబడి ఉండవచ్చు. అయినప్పటికీ దేవుడు మనకిచ్చిన దానికంటే జీవిత బహుమానం కొరకు మనము బాధ్యులమై ఉన్నాము. ఇది కథ యొక్క ముఖ్య అంశము. అయినప్పటికీ కథ యొక్క ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే, దేవుడు వారికిచ్చిన బహుమానాలను ఎవరైతే పట్టించుకోరో వారు చనిపోయిన తరువాత ఎల్లప్పుడూ దాహముతో ఉండే ప్రమాదం ఉంది. చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఇది నిత్య చీకటి. ఇది పాపం యొక్క ఫలితము. పాపమనగా కేవలం దేవుడు మనలను ఏమి చేయమంటున్నాడో పట్టించుకోకపోవడం. కథలోని సందర్భము వలె దేవుడు మనకు బాధ్యత మరియు సూచనలు స్పష్టంగా ఇస్తాడు. ఈ బాధ్యతలు మరియు సూచనలను పట్టించుకోకపోవడం తీవ్రమైన నీతి పరిణామాలకు దారితీస్తుంది. అయినప్పటికీ మన మధుమేహమును మంచిగా చికిత్స చేయడం నేర్చుకోగలం. దీనిని మనం ఎలా చేస్తాం? దీనిని చేయడానికి కొన్ని ప్రాథమిక మార్గాలున్నాయి. మొదటిది ఆహార ఉపయోగము మరియు వ్యాయామం. మధుమేహమును నియంత్రించడానికి ఇది అతి ముఖ్యమైన మార్గము. ఇది ఎలా చేయబడును? మొదటిగా, ఒక వ్యక్తి రోజుకు తీసుకునే ఆహారము 1500 నుంచి 2000 కేలరీల మధ్యలో ఉండేలా తగ్గించుకోవాలి. బహుశా ఇది ఇతర ప్రజలు తినేదానికంటే తక్కువ కావచ్చు, కానీ బ్రతకడానికి అది చాలు. తక్కువ మోతాదులలో ఆహారం తినడం, తక్కువ కొవ్వు తినడం, తక్కువ మద్యం సేవించడం మరియు ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తినడం ప్రాథమికంగా దీనిని చేయగలదు. రెండవది, ఎక్కువ వ్యాయామం చేయడం. లాభాన్ని కలిగి ఉండడానికి ఒకరు వారంలో కనీసము 3 సార్లు 20 నుండి 30 నిమిషాల పాటు నడవడం లేక పరిగెత్తడం లేక బైకు నడపడం కానీ చేయాలి. బరువును కోల్పోవడానికి ఒకరు కష్టించి పనిచేయాలి. అధిక బరువు ఒకరిని సులభంగా మధుమేహము కలిగి ఉండడానికి కారణమవుతుంది. ఆహారాన్ని ఆధీనంలో ఉంచుకున్న తరువాత వ్యాయామం చేయడం మరియు బరువును కోల్పోయిన తరువాత చికిత్సను వాడుకోవచ్చు. గడిచిన 100 సంవత్సరాలలో 1990లో మధుమేహమును వైద్యపరంగా చికిత్సకు అనేక పురోగమనాలు వచ్చాయి. కావున మధుమేహమును కలిగి ఉన్నవారు జీవించడానికి ఇది మంచి సమయం. అందించడానికి 2 ప్రధాన వైద్య చికిత్సలు ఉన్నాయి. మొదటిది రక్తచక్కెరను తగ్గించడానికి మధుమేహము కలిగిన వారు తీసుకునే మాత్రలు. మీకు ఈ మాత్ర శ్రేష్టమైనదో మీ వైద్యునికి తెలిసి ఉండవచ్చు. 2వది ఇన్సులిన్. ఇన్సులిన్ అతి సాధారణంగా మధుమేహమును కలిగిన పిల్లల కొరకు వాడతారు. అయినప్పటికీ మధుమేహము కలిగిన పెద్దలు ఇన్సులిన్ను తక్కువగా వాడినప్పటికీ వారు కూడా మధుమేహమును నియంత్రించడానికి ఇన్సులిన్ను వాడవచ్చు. రోగి మధుమేహమును నియంత్రించడానికి తరచుగా 1 లేక ఎక్కువ మందులు వాడవచ్చు. రోగులు మధుమేహమును నియంత్రించడానికి మాత్రలు మరియు ఇన్సులిన్ రెండింటినీ కూడా తీసుకోవచ్చు. సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండి పరీక్షించే సమయంలో క్షుణ్ణంగా పరిశీలించడానికి కొన్ని ప్రయోగశాల పరిణామాలు ఉన్నాయి. మధుమేహంతో ఉన్న రోగులు ఎక్కువగా గుండె వ్యాధులు మరియు స్ట్రోకులకు గురికావచ్చు. కావున పరీక్షించే సమయంలో రోగి యొక్క కొలెస్ట్రాల్ను పరిశీలించాలి. కొలెస్ట్రాల్ పెరిగినట్లయితే రక్తచక్కెర వలె చికిత్స పొందాలి. కొలెస్ట్రాల్ను తగ్గించడం మధుమేహము, గుండెపోటులు మరియు స్ట్రోకులకు తక్కువగా కారణమవుతుంది. 2వ ప్రయోగశాల విలువ మూత్రములో ఉన్న ప్రోటీన్. అందరూ వారి మూత్రములో ఎంతో కొంత ప్రోటీన్ మోతాదులను కలిగి ఉన్నారు. వారు ఈ ప్రోటీన్ చూడలేరు, కానీ అది అక్కడ ఉంది. కాలక్రమేణా రక్తచక్కెర నియంత్రించబడకపోతే మధుమేహము మూత్రపిండముపై ప్రత్యేకమైన ప్రభావమును కలిగి ఉంటుంది. ఈ ప్రభావ ఫలితంగా కొంతకాలం తరువాత మూత్రపిండము ప్రోటీన్లను ఎక్కువ మోతాదులలో కారడం లేక కోల్పోవడం జరుగుతుంది. ఈ ప్రోటీన్ కారడం లేదా కోల్పోవడమే ఆ సమస్య. ప్రపంచంలో సరాసరి మనిషి వారి మూత్రములో ఈ ప్రోటీన్ కోల్పోతూ 9 సంవత్సరాల తర్వాత ఈ మూత్రపిండ విఫలానికి గురి అవుతారు. ఈ మూత్రం గుండా ప్రోటీన్ కారడం కోల్పోవడం నియంత్రించబడగలదా లేక చికిత్స చేయగలమా? అవును, అది చేయబడగలదు. మధుమేహ ప్రత్యేక తగ్గుదల ద్వారా ఈ మూత్రపిండ నష్టము నయం చేయబడుతుంది. 2వదిగా రోగికి మధుమేహము నుండి మరియు ప్రోటీన్ కోల్పోవడం ద్వారా మూత్రపిండ నష్టం కలిగినప్పటికీ మధుమేహమును సాధారణ స్థాయికి తగ్గించడం ద్వారా ఈ మూత్రపిండ నష్టం కొనసాగదు. మధుమేహము ఉన్న రోగులలో ఈ మూత్రపిండ నష్టం యొక్క అభివృద్ధిని నియంత్రించడానికి ఇంకా కొన్ని ఇతర మందులు కూడా ఉన్నాయి. ఈ మందుల గురించి నీవు నీ వైద్యుని అడగగలవు. ఈ మందులు ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్నాయి. చివరిగా మధుమేహము కాళ్లలోని నరములపై కూడా ప్రభావం చూపుతాయి. తద్వారా రోగికి కాలినప్పుడు దాని అనుభూతిని పొందలేడు. చైనాతో కలిపి ప్రపంచంలోని మధుమేహ రోగులు కలిగిన్న చాలా తీవ్రమైన సమస్య మరియు కొంతకాలంలో ఇది అంగఛేదనమునకు దారితీస్తుంది. ఏమి చేయబడగలదు? మరలా ఆహార ఆధీనం, వ్యాయామం లేక మందుల ద్వారా కానీ రక్తచక్కెరను సాధారణ స్థాయిలో ఉంచుకోవడం అతి ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రసారం ముందు భాగంలోని కథకు తిరిగి వెళ్దాము. నిత్య చీకటిలోనికి ఒకరు ఎలా నెట్టబడకుండా ఉంటారు? అది చాలా మంచి ప్రశ్న. మొదటిగా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. ఎఫెసీ 2:8-9 అని బైబిల్ చెప్తుంది. పౌలు అనే పేరు గల వ్యక్తి దీనిని దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం వ్రాశాడు. దీని అర్థమేమిటి? మనము ఈ నిత్య చీకటి లేక నరకము నుండి దేవుని బహుమానమైన విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాము. ఇది దేవుని కృప వలననే. కృప అనగా దేవుని యొక్క లెక్కించలేని దయ. వేరొక భాగములో బైబుల్, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, రోమా 5:8 అని చెప్తుంది. మనము తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ ఆయన మనలను ఇంకా ప్రేమించాడు మరియు మన పాపముల నుండి రక్షించాలనుకున్నాడు. ఎంత అద్భుతమైన కదా. మన కొరకు ఎంత గొప్ప ప్రేమ. దీని కొరకు మనం ఏమి చేయగలం? మనము నిత్యజీవం కలిగి ఉండడానికి ఆయన మన పాపములను భరించడానికి చనిపోయాడు. మన కొరకు యేసు శిలువపై చేసిన దానికి విశ్వాసముతో స్పందించగలము. మనము నిత్య చీకటిలోనికి త్రోసివేయబడకుండా ఆయన మన పాపములను తనపై తీసుకొనెను. ఇప్పుడు నీవు ఏమి చేయగలవు? నీవు ఈ క్రింది ప్రార్థనను ప్రార్థించగలవు. ప్రియ ప్రభువా, నేను తప్పు చేసిన పాపినని నాకు తెలుసు. నేను నా ఇష్టపూర్వకంగా నా సొంత మార్గమున వెళ్లానని నాకు తెలుసు. నా పాపములు మరియు లోకపాపముల కొరకు యేసుక్రీస్తు శిలువపై మరణించాడని మరియు మరణము పాపముపై విజయాన్ని చూపించడానికి తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. నేను ఆ పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ నా జీవితములోకి వచ్చి నివసించుమని అడుగుతున్నాను. నీవు ఈ ప్రార్థన చేసినట్లయితే నీవు దేవుని బిడ్డవు మరియు నిరంతరము జీవించగలవు. అభినందనలు.